Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwara, Guru Sakshat Parabrahma, Tasmai Shri Gurave Namaha. Akhanda Mandalakaram Vyaptam Yena Characharam Yat Padam Darshitam Yena Tasmai Shri Gurave Namaha. Om Namo Bhagavate Vasudevaya Srimad Bhagavata Mahatmyam. నేను చెప్పాక చెప్తానండి. కృష్ణం నారాయణం వందే, కృష్ణం వందే వజప్రియం, కృష్ణం ద్వైపాయనం వందే, కృష్ణం వందే పృథాసుతం. అధ ప్రథమోధ్యాయ. దేవర్షి నారదుడు భక్తిని కలుసుకునుట. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహ కాతరాజుహావ పుత్రేతి తన్మయతయా తరహూవినేదు తం సర్వభూత హృదయం మునిమానతోస్మి. నైమిషే సూతమాసీనం అభివాద్య మహామతిం కథామృతరతాస్వాదకుశలః శౌనకోబ్రవీత్. శౌనక ఉవాచ అజ్ఞానధ్వాంత విధ్వంస కోటి సూర్యసమప్రభ సూతాఖ్యాహి కథాసారం మమ కర్ణరసాయనం. భక్తి జ్ఞాన విరాగాప్తో వివేకో వర్ధతే మహత్. తప్పు జరిగాను. వివేకో వర్ధతే మహాన్. మాయామోహ నిరాశ్చ వైష్ణవై క్రియతే కథం. ఇహ ఘోరే కలౌ ప్రాయో జీవశ్చాసురతాంగత క్లేశాక్రాంతస్య తస్యైవ శోధనే కిం పరాయణం. శ్రేయసాం యద్ భవేత్ శ్రేయః పావనానాం చ పావనం. కృష్ణప్రాప్తికరం శశ్వత్ సాధనం తద్వదాధునా. చింతామణిర్లోకసుఖం యతో వచ్మి విచార్య చ సర్వసిద్ధాంత నిష్పన్నం సంసారభయనాశనం. భక్త్యోగవర్ధనం యచ్చ కృష్ణసంతోషహేతుకం. తదహం తేభి దాస్యామి సావధానతయా శృణు. కాలవ్యాలముఖగ్రాస త్రాస నిర్నాశహేతవే. శ్రీమద్భాగవతం శాస్త్రం కలౌకీరేణ భాషితం. ఏతస్మాదపరం కించన్ మనశ్శుద్ధ్యైన విద్యతే జన్మాంతరే భవేత్ పుణ్యం తదా భాగవతం లభేత్ పరీక్షితే కథాం వక్తుం సభాయాం సంస్థితే శుకే సుధాకుంభం గృహీత్వైవ దేవా తత్ర సమాగమం శుకం నత్వా వదన్ సర్వే స్వకార్యకుశలాః సురాః తథా సుధాం ప్రేక్షస్వ గృహీత్వైవ సుధామిమాం ఏవం వినిమయే జాతే సుధారాజ్ఞా ప్రపీయతాం ప్రాపాస్యామో వయం సర్వే శ్రీమద్భాగవతామృతం క్వ సుధా క్వ కథా లోకే క్వ కాచః క్వ మణిర్మహాన్ బ్రహ్మరాతో విచార్యైవం తదా దేవాంజహాసః అభక్తాంస్తాంశ్చ విజ్ఞాయ న దదౌ సకథామృతం శ్రీమద్భాగవతే వార్తా సురాణామపి దుర్లభ రాజ్ఞో మోక్షం తదా వీక్ష్య పురా ధాతాపి విస్మితః సత్యలోకే తులాం బద్ధ్వా తోలయత్ సాధనాన్యజః లఘూన్యన్యాని జాతాని గౌరవేణ ఇదం మహత్ తదా ఋషిగణాః సర్వే విస్మయం పరమమ్యయుః మేనిరే భగవద్రూపం శాస్త్రం భాగవతం కలౌ పఠనాత్ శ్రవణాత్ సద్యో వైకుంఠ ఫలదాయకం సప్తాహేన శృతం చైతత్ సర్వథా ముక్తిదాయకం సనకాద్యైః పురా ప్రోక్తం నారదాయ దయాపరై యద్యపి బ్రహ్మ సంబంధాత్ శృతమేతత్ సురర్షిణ సప్తాహ శ్రవణ విధిః కుమారైస్తస్య భాషితః శౌనక ఉవాచ లోక విగ్రహముక్తస్య నారదస్యాస్థిరస్య చ విధిశ్రవే కుత ప్రీతిః సంయోగః కుత్ర తైః సహ సూత ఉవాచ అత్ర తే కీర్తయిష్యామి భక్తియుక్తం కథానకం శుకేన మమ యత్ ప్రోక్తం రహస్యశ్యం విచార్య చ ఏకదా హి విశాలాయాం చత్వార ఋషయోమలాః సత్సంగార్థం సమాయాత దదృశుస్తత్ర నారదం కుమారాః ఊచుః కథం బ్రహ్మం దీనముఖః కుతశ్చింతాతురో భవాన్ త్వరితం గమ్యతే కుత్ర కుతశ్చాగమనం తవ ఇదానీం శూన్యచిత్తోసి గతవిత్తో యథా జనః తవేదం ముక్త సంగస్య నోచితం వద కారణం. నారద ఉవాచ అహం తు పృథివీం యాతో జ్ఞాత్వా సర్వోత్తమామితి పుష్కరం చ ప్రయాగం చ काशीं गोदावरीं तथा हरिक्षेत्रं कुरुक्षेत्रं श्रीरंगं सेतुबन्धनम् एवमादिशतीर्थेषु भ्रममाणैतस्ततः नापश्यं कुत्रचित् शर्म मनःसन्तोषकारकम् कलिनाधर्ममित्रेण धरेयं बाधिताधुना सत्यान्नास्ति तपःशौचम् दयादानं न विद्यते उदरं भरिणौ जीवा वारकाः कूटभाषिणः. ఇంతవరకు చదువుకున్నాం మనం. ఇక్కడ రెండు మూడు శ్లోకాలు మీరు ఖండతా పట్టాలి. మీరు ఆ ఖండతా పట్టాల్సినవి మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ వీక్ మీకు అది ఖండత ఉండాలి. ఎందుకు ఉండాలో కూడా చెప్తున్నాను నేను. రాబోయేటటువంటి రోజుల్లో చేతనత్వ విజ్ఞానమే మానవజాతి చదువుకుంటుంది. ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి ఈ టెక్నాలజీస్ అన్నీ కూడా కేవలము ఉదరం భరిణో జీవా. ఉదరం భరిణో జీవా అంటే అర్థమవుతుంది కదా, పొట్ట కోసమే. పొట్ట కోసం మనం ఇంత టైం వేస్ట్ చేసుకోక్కర్లే. పొట్ట తిండి సంపాదించుకోవటం కోసం 25 సంవత్సరాలు వాళ్ళని చదివించి తర్వాత జీవితాంతం కడుపు నింపుకోవటం అనేటటువంటి ప్రక్రియ ఇంకా ఫుల్ స్టాప్ పెడతారు. ఇంకేంటంటే టెక్నాలజీ ఎంత డెవలప్ అయిపోయిందంటే కడుపు నింపుకోవటానికి మీరు ఇంత టైం వేస్ట్ చేయక్కర్లే. మరప్పుడు వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు మరి వాళ్ళు తింటూ కూర్చోటమేనా అన్న దానికి భాగవతమే ఆన్సర్ అవుతుంది. అంతేత మొదటి శ్లోకం కృష్ణం నారాయణం వందే. కృష్ణం వందే వ్రజప్రియం. కృష్ణం ద్వైపాయనం వందే. కృష్ణం వందే పృథాసుతం. ఇది మన సిలబస్. ఏంటి సిలబస్ అంటే మనం ముందు పృథాసుతులుగా మారాలి, అర్జున స్థితికి రావాలి. అర్జున స్థితికి రావటం అంటే ఏంటి, రథం స్థాపయ మేచ్యుత. నా రథాన్ని ఏ పార్టీలోనూ పెట్టాను నేను, ఇటు ఆధ్యాత్మికవాదుల పార్టీలోనూ పెట్టాను నేను, ఇటు భౌతిక సుఖాల కోసం వాడేవాళ్ళనూ పెట్టాను, రెండూ వద్దంటున్నాడు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అక్కడ ఆశ్రమాన్ని గడిపోయి కళ్ళు మూసుకుని భగవత్ సాధనలు చేస్తాననేటువంటి వాళ్ళకి నిష్కృతి లేదు. ఇంకా అలాంటి సాధనలు ఫుల్ స్టాప్ పెట్టాలి. అలా అని చెప్పి భౌతిక జగత్తులోనే జీవిస్తాను నేను కుదరదు. రెండింటి మధ్య ఉండాలి మీరు. బ్యాలెన్సింగ్ స్టేజ్ వచ్చినప్పుడు అర్జున స్థితి అవుతుంది. అర్జున స్థితి అంటే ఆ రజ్జుహు. రజ్జుహు అంటే తాడు. తాడు ఎవరికి అవసరం అవుతుంది, పశువులకి అవసరం అవుతుంది. పశువు అంటే పాశములు. జంతువులకి తాడు కావాలి కంట్రోల్ చేసుకోవటానికి. తాడు లేకుండా ఎవరికి ఉండాలి, జంతు స్థితిలో లేనటువంటి వాడు. అది అర్జున స్థితి అంటే. అర్జున స్థితి అంటే ఏంటంటే మనకి బాహ్యమైనటువంటి కంట్రోల్స్ ఏవి ఉండక్కర్లేదు. నా యొక్క మొత్తము ప్రయత్నము అది. చాలా మంది నా దగ్గరకు వచ్చి మీరు కాస్త స్ట్రిక్ట్ గా రూల్స్ పెడితే మేము పాటిస్తాము, పశువులు అవుతారు. మీరు స్ట్రిక్ట్ గా నేను రూల్స్ పెడితే మీరు పాటిస్తే తాడు ఎవరి చేతిలో ఉంది, అది ఏ గురువు చేతిలో ఉందా, మీరు జంతువులే. మంచి జంతువు చెడ్డ జంతువు ఏ ఉండదు. సర్కస్ మాస్టర్ కొరడ తీసేస్తే సింహం గారు ఏం చేస్తారో అర్థమవుతుంది. పశువే కాదు, రింగ్ మాస్టర్ ఉన్నాడు కనుక కొరడ దెబ్బలంటే భయం కనుక కంట్రోల్లో ఉంటుంది. అది కొరడ పడిపోగానే మామూలే. మనకు కొరడ పట్టుకోవడం చేత కాకపోయినా ప్రమాదమే. సర్కస్లో రింగ్ మాస్టర్ లేదనుకోండి ప్రమాదమే. ఆ స్థితి నా వాళ్ళకి రాకూడదు అని నా కోరిక. అందుకు స్ట్రిక్ట్ గా ఉండండి. చెప్పి వదిలేసేది అందుకు, ఎందుకంటే ఇది చాలా సీనియర్ లెవెల్లో జరిగేటటువంటి ఆశ్రమం. సీనియర్ లెవెల్లో అంటే డిసిప్లిన్ లోపల నుంచి రావాలి, బయట నుంచి రాదు. అంచేత రూల్స్ పెడుతూ ఉంటాం. అది మీ రూల్స్ అయిపోయినప్పుడు మీరు పాటిస్తారు. మీ రూల్స్ కాకపోతే వృధాసుతం అనేది అర్థమైందా ఏంటో. రూల్స్ అన్ని కూడా లోపల నుంచి రావాలి. ఆకలేస్తే ఏడవాలి అని అప్పుడే పుట్టిన బిడ్డకు ఎవడు చెప్తున్నాడు? ఎవడు చెప్పటం లేదు, లోపల నుంచి వస్తుంది అది ఇంట్యూషన్. శరీరము మొత్తము కూడా ఇంట్యూషన్ మీదే ఆధారపడి ఉందని మీరు అర్థం చేసుకోండి. మీరేం చేయటం లేదు శరీరాన్ని. కళ్ళు ఎలా చూస్తున్నాయో మీకు తెలియదు. కళ్ళు ఎందుకు చూస్తున్నాయంటే లోపల నుంచి దానికి ఎలా చూడాలో తెలుసు కనుక. మీకు తెలుసా కళ్ళు ఎలా చూస్తున్నాయో? ఇంత చేస్తే కంటి డాక్టర్కి కూడా పూర్తిగా తెలియదు. వాడికి తెలిసినంత తెలుసు, కానీ వాడికి పూర్తిగా తెలియదు. వాళ్ళని అడిగితే మళ్ళా అంతే తెలుసునండి, ఇంకా నేను రీసెర్చ్ చేస్తున్నావు అంటాడు. ఏం చేస్తున్నాడు వాడు? రీసెర్చ్ చేస్తున్నాడు అంటే మళ్ళీ వెతుకుతున్నాడు. ఆ పాయింట్ అర్థం చేసుకోండి. వాడు ఏం చేస్తున్నాడు? ఉంది అక్కడ ఆల్రెడీ. వీడు దాన్ని మళ్ళీ కనిపెడుతున్నాడు. ఇంట్యూషన్ అంటే ఏంటి? లోపల ఉన్నదాన్ని నువ్వు మళ్ళా కనిపెట్టడం ఎందుకు? లోపల ఉన్నదాన్ని నీ అంతట నువ్వు వెతుక్కోగలగాలి. ఎప్పుడు వెతుక్కోగలుగుతావంటే ఆ రజ్జు స్థితిలో ఉన్నప్పుడు. ఏ విధమైనటువంటి బంధాలు ఉండకూడదు. ఏ విధమైనటువంటి బంధాలు అన్న దాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చేతనత్వ విజ్ఞానానికి ఇది నాంది. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి మీరు? కృష్ణం ద్వైపాయనం వందే. ఈ ద్వంద్వ స్థితిలో ఏది ఉచితమో ఏది అనుచితమో ఎప్పుడూ భారతంలో మనకు కనిపిస్తూనే ఉంటుంది. అప్పుడు వ్యాసుడే వస్తూ ఉంటాడు సాల్వ్ చేయటానికి. వ్యాసుడు వస్తే అథారిటీ. ద్వంద్వం వచ్చినప్పుడు ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అన్నది మన కామన్ సెన్స్కి విరుద్ధంగా ఉన్నటువంటి చాలా వస్తాయి భారతంలో. అన్ని కామన్ సెన్స్కి విరుద్ధమే, మనం నమ్మినటువంటి సిద్ధాంతాలకు విరుద్ధమే. కానీ అది విరుద్ధంగా ఉన్నది ప్రకృతి యొక్క, భగవంతుడి యొక్క నిర్దేశానికి అనుకూలంగా ఉందని చెప్పగలిగే స్థితిలో ఉన్నటువంటి వాడు వ్యాసుడు. ఆ స్థితి అర్జున స్థితి నుంచి ద్వంద్వాతీత స్థితి. ఏది ఉచితమో ఏది అనుచితమో తెలుసుకుని, ఏది ఉచితమో తను చేస్తూ ఉంటాడు, ఇతరులు చేస్తే వాళ్ళ అదృష్టం, చేయకపోతే వాళ్ళ అదృష్టం. నేను పెళ్లి చేసుకోను తండ్రి సుఖం కోసం అని ఒకడు ప్రతిజ్ఞ చేశాడు. తండ్రి చచ్చిపోయాడు, వంశం నాశనం అయిపోయేటటువంటి స్థితికి వచ్చింది. ఏమన్నాడు? భీష్ముణ్ణి నేను భీష్మ ప్రతిజ్ఞ చేశాను నేను. అప్పుడు భీష్మ ప్రతిజ్ఞ అని ఉంటాడు, ఇప్పుడు అంటున్నాను. ఎందుకంటే అలాంటి మూర్ఖత్వంగా చేసే ప్రతిజ్ఞలన్నీ భీష్మ ప్రతిజ్ఞలని గుర్తుంచుకోండి. దాన్ని ఇంకొక మాట కూడా ఉంది, భీష్మించుకుని కూర్చోవటం మూర్ఖత్వం అనమాట. అది మూర్ఖత్వం యొక్క పరాకాష్ఠకి అది ఉదాహరణ. అంచేత ఎలాంటి చావు తెచ్చాడు? ఒళ్ళంతా బాణాలు గుచ్చుకుంటే ఎంత బాధపడతారో అంత బాధతో చస్తారు. చాలా స్పష్టంగా భాగవతము మీరు ఏది కరెక్ట్ అనుకుంటున్నారో అది కరెక్ట్ కాదు అని స్పష్టంగా చెప్తూ ఉంటుంది. అప్పుడు భీష్ముడిని కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు వ్యాసుడు కూడా. వ్యాసుడు కూడా ఆ భీష్ముడి యొక్క తల్లి యొక్క పుత్రుడే. కానీ తల్లి ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చాడు, నేను సన్యాసిని అనలేదు. వీడు భీష్ముడని తల్లి దగ్గర ఉంటూ భీష్మించి కూర్చున్నాడు. వాడు తల్లి దగ్గర లేడు, తండ్రి కూడా చూసి ఉండాడు. అతను ఎవడో తండ్రి, తనకి పెద్ద తండ్రి దగ్గర ఏం పెరగలేదుగా, తల్లి దగ్గర పెరగలేదు. కానీ ఆ తల్లి పిలిస్తే వచ్చాడు. ఎప్పుడు? ఎప్పుడు? కొంపలంటుకున్నప్పుడు. ఇంకా అన్యథా శరణం నాస్తి, నాకు గతి లేదు నాయన అంటే ప్రత్యక్షం అయ్యేవాడు. తక్షణం ప్రత్యక్షం అయ్యేవాడు. తక్షణం ప్రత్యక్షం అయ్యేటటువంటి శక్తి దత్తావతారాలకి మాత్రమే ఉంటుంది. స్మృతగామి అనేటటువంటిది దత్తుడి యొక్క క్యారెక్టర్. ఉప్పు ఉప్పగా ఉన్నట్టు, పంచదార తీయగా ఉన్నట్టు పిలవగానే ప్రత్యక్షం అయ్యేటటువంటి గ్యారంటీ ఒక దత్తావతారానికి ఉంది. మరి మనం పిలిస్తే కూడా వస్తాడా? వస్తాడు. సత్యవతి పిలిచింది, వచ్చాడు. భీష్ముడు అక్కడే ఉన్నాడు. వ్యాసుడు వచ్చినప్పుడు భీష్ముడు అక్కడ ఉండి ఉండడా? చెప్పింది నాయన ఇలా ఉంది పరిస్థితి అని, పిల్లలు కావాలి, పెళ్లి చేసుకోడు వీడు. మరి అప్పుడు ఏం చేస్తాడు? ఆయనే పూనుకున్నాడు దానికి. మళ్ళా ఇంకోళ్ళ మీద బాధ్యత పడేయలేదు. మీరు చాలా జాగ్రత్తగా భాగవతాన్ని అర్థం చేసుకోండి. చదివేస్తూ పోతూ ఉంటాం తప్ప మన జీవితానికి మనం ఇష్టం వచ్చింది అన్వయం చేసుకుంటాం. ఇంచేదంటే పశువులం కనుక. పశువులు అంటే తాడు. ఏ తాడు? మీకు ఏది నచ్చితే ఆ తాడుతో మీరు కట్టేసుకుంటున్నారు మిమ్మల్ని. అక్కడ బుర్ర ఉపయోగించి లాజికల్గా ఆలోచించి మనం అవగాహన చేసుకుంటే అర్జున స్థితి నుంచి వ్యాస స్థితికి ఎలా వెళ్తామో అర్థం అవుతుంది కదా మీకు. అర్జున స్థితి అంటే ఏంటి, ఈ రెండు పరిచయంలోనూ లేను నేను, నాకు ఇటు రాజ్యము అక్కర్లేదు, ఇటు స్వర్గము అక్కర్లేదు, నాకు రెండు అక్కర్లేదు, భగవంతుడు అక్కర్లేదు, రాజ్యము అక్కర్లేదు. మరేం చేయాలి, ఏది చేయవలసినదో అది చెయ్యాలి, ఏది చెయ్యదలిచామో అది చెయ్యవద్దు. ఏంటి చేయదలుస్తాం మనం, మనకి ఏది ఇష్టం అది అది కదా. చెయ్యదలిచింది అసలు మీరు చేయకూడదు, చెయ్యవలసినది చెయ్యవలసినది. ప్రస్తుతం మనకున్నటువంటి పరిణామ క్రమంలో, మనకున్నటువంటి సంబంధ బాంధవ్యాలు బట్టి, సమాజంలో మనకున్నటువంటి రిలేషన్షిప్స్ బట్టి కరెక్ట్ గా చేసుకుంటూ వెళ్ళిపోతాం. తండ్రి తండ్రిగా జీవిస్తాడు, తల్లి తల్లిగా జీవిస్తుంది, కొడుకు కోడలు రకరకాల రిలేషన్షిప్స్ ఉన్నాయి కదా. శత్రుత్వము కూడా ఒక రిలేషన్షిప్పే, అది అర్థం చేసుకోండి. ప్రాబబ్లీ చాలా అద్భుతమైనటువంటి రిలేషన్షిప్, మిత్రులు గుర్తుండరు కానీ శత్రువులు గ్యారంటీగా గుర్తుంటారు. గబుక్కునే ముందు గుర్తొచ్చేది శత్రువే, కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కుటుంబాలలో మీకు ఇంకా చాలా బాగా అర్థమవుతుంది ఇది. మీకు ఎవరు నచ్చరో ముందు వాడు మనసులో మెదులుతాడు ఇది వాడికి నచ్చదని. అదే ఎక్కువ వాడిని ఉడికించడానికి చేయొచ్చు, అది వేరే పని. అంచేత ఈ సంబంధ బాంధవ్యాలు ఎలా ఉంటాయో దాని ప్రకారం జీవిస్తూనే ఉండి, శత్రుత్వాన్ని శత్రుత్వంగానే జీవించండి, మిత్రత్వాన్ని మిత్రత్వంగానే జీవించండి, తల్లిలాగా తండ్రిలాగా బంధువుల్లాగా జీవించండి. జీవిస్తూ ఉన్నాక భీష్మించు కూర్చోకండి, పరిస్థితులు మారుతాయి, ఏ రోజైనా మారిపోవచ్చు. మారిపోయినప్పుడు ఏం చెయ్యాలో అన్నది వ్యాసస్థితి తెలుపుతుంది. అర్జున స్థితి నుంచి వ్యాసస్థితి, ఈ రెండింటికి తేడా అర్థమవుతుంది. ఇది చేతనత్వంలోని మారిపోయే, భీష్ముడే వ్యాసుడుగా మారుతాడు, భీష్మించు కూర్చోకపోతే వాడు వ్యాసుడు. తల్లి చెప్పిన దానికి వీడే భీష్మించుకోకుండా వ్యాసుడు చేసిన పనే తను చేసేసి ఉంటే ఈనాడు వ్యాసుడు గురించి మనం చెప్పుండేవాళ్ళం కాదు, భీష్ముడు ఇలా చేశాడు చూశారా అలా చేయాలి అని చెప్పుకునేవాళ్ళం మనం. అంచేది ఇవంతా కూడా చేతనత్వ స్థితులు, అదే అర్థం చేసుకోండి. అది మనం నేర్చుకుంటున్నాం ఇక్కడ. నిత్య జీవితంలో మనం చేతనత్వం యొక్క మార్పులే చేసుకుంటూ ఉంటాం. ఇవాళ పొద్దున్న ఉత్తరం రాస్తున్నా నేను, నువ్వు స్నేహితుడు నాకు ఉత్తరం రాశాడు, దానికి ముందు ఎవరితోనూ నేను స్నేహాలు చేస్తున్నాను, సంబంధాలు పెంచుకుంటున్నాను అందరితోనూ అన్నాడు. దానికి నేను రిప్లై ఇచ్చాను అతనికి, వద్దు బాబు ఆలోచించుకుని స్నేహాలు పెంచుకో, మొదటి రోజు రెండో రోజు నెత్తి మీద కూర్చోబెట్టేకు, ఒక 5-6 నెలలు ఆగు, తొందరగా మనుషుల్ని దగ్గరికి చెయ్యదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ సలహా మీకు కూడా వర్తిస్తుంది, అందుకు చెప్తున్నాను నేను. అంటే అతను నాకు ఉత్తరం రాశాడు, నాది చాలా ఓపెన్ హార్ట్ మాస్టర్, అసలు డాక్టర్లు టెస్ట్ చేస్తే హార్ట్ ఎన్లార్జ్మెంట్ అనే డయాగ్నోసిస్ చేయాలి. దానికి రిప్లై ఇచ్చాను, తండ్రితో కొడుకులా ప్రవర్తిస్తావు నువ్వు, పిల్లవాడితో తండ్రిలా ప్రవర్తిస్తావు, అనేక సంబంధ బాంధవ్యాలు నీకున్నాయి, అందరితోనూ వేరువేరుగా ప్రవర్తిస్తావు కదా, అలాంటప్పుడు విశాల హృదయం నా నేచర్ అని నువ్వు ఎలా చెప్తున్నావు, కాస్త ఆలోచించుకోమని ఉత్తరం క్లోజ్ చేశాను. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడానికి చెప్తున్నాను, మీరు నా ప్రకృతి ఇది, నాకు అలవాటు లేదండి, నేను విన్నండి నిప్పండిపోయింది. పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, వాడిని వదిలేసి అందరూ పరిగెట్టారు, 5 ఏళ్ళ బట్టి వాడి పెరాలిటిక్ స్ట్రోక్ పేపర్లో పడిందేమో, నిప్పట్టుకుంది, వీళ్ళు లేచి పరిగెట్టుకొచ్చాడు వీళ్ళందరికంటే ముందు. చదివారు ఆ ఇన్సిడెంట్, చదవలేదా, కానీ అలా జరుగుతున్నారు తెలుసు కదా. అంతవరకు వాడు కాళ్ళు చేతులు పడిపోయి ఉన్నాయి 5 ఏళ్ళ బట్టి, నిప్పట్టుకుంది, వీళ్ళు వదిలేసి అందరూ పరిగెట్టారు, వీడు లేచి వాళ్ళందరికంటే ముందు చేరుకున్నాడు. ప్రకృతి ఏమైంది, పెరాలిటిక్ స్ట్రోక్ ఏమైంది? ఇంకేదా, దయచేసి వేషాలు వేయొద్దు, మనస్సుని వేషాలు వేయనివ్వకండి, నాకు ఇది అలవాటైపోయింది మాస్టరు, నేను చేయలేను మాస్టరు అనవద్దు, ఇష్టం లేదు అనండి. ఈ భాగవతం చదువుకునేటప్పుడు నేను నిరంతరము మీకు ఇచ్చేటటువంటి ఒకే ఒక ఇది, బయట పరిస్థితుల వల్ల ఇతరుల వల్ల ఇది నేను చేయలేకపోయాను అని ఎప్పుడూ మీరు అనద్దు. మీరు ఎందుకు చేయలేకపోయారు అంటే మీకు ఇష్టం లేదు కనుక. నాకు ఇష్టం ఉంది మాస్టరు కానీ చేయలేదు, నమ్మను. మీరు నమ్మకండి, మిమ్మల్ని మీరు మోసగించుకుంటున్నారు. ధ్యానానికి 5 నిమిషాలు నేను కుదురుగా కూర్చోలేను మాస్టారు, సినిమా హాల్లో 3 గంటలు కూర్చుంటాడు, ఎందుకు కూర్చున్నాడు 3 గంటలు, ఇష్టం ఉంది కదా. ఇక్కడ మిమ్మల్ని మీరు మోసగించుకోకండి, నేను ధ్యానం చేయలేకపోతున్నాను, మనసుని గ్రహించుకోలేకపోతున్నాను, అన్ని వేషాలే, మీకు చెయ్యాలని లేదు కనుక చేయలేకపోతున్నారు. ఇది ఎప్పుడైతే అర్థమవుతుందో మీరు అర్జున స్థితికి వచ్చినట్టు, ఇది ఆచరణలో పెడితే ద్వైపాయన స్థితికి వస్తారు. తేడా అర్థమైందా? రెండు మానసిక స్థితులే ఇవి, రెండు మానసిక స్థితులే. నేను సాధన చేయలేను అని బాణం వదిలేస్తాడు అర్జునుడు. తెలుసు వాడికి ఇది ఉచితం కాదు అని, కానీ నేను చేయలేనండి అంతే, ఈ జన్మకి ఇంకంతే. నాతో చాలా మంది అంటూ ఉంటారు, ఇంకో జన్మలో చూసుకుంటానులే బాబు, ఇప్పుడు అనవసరంగా మమ్మల్ని మెతికించవాక. ఓకే, నేనే మెతికించను. ప్రశ్న ఏంటి అంటే, నెక్స్ట్ బర్త్ లో అయినా మీరు ఇక్కడికే వచ్చి ఆగుతారు, ఆ పై బర్త్ లో కూడా ఇక్కడికే వచ్చి ఆగుతారు. అక్కడికే వచ్చి ఆగేటటువంటి జంతువే మానవ జంతువుగా పుడుతుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, జంతువు పరిణామ క్రమంలో ఎప్పుడూ ముందుకు వెళ్తూ ఉంటుంది, చెట్లు పరిణామ క్రమంలో ఎప్పుడూ ముందుకు వెళ్తూ ఉంటాయి. ఇంకేత వాటి కంట్రోల్ లేదు, వాటి ప్రకృతి వాటిని సేకరిస్తుంటుంది. దేవతల పైనున్నటువంటి లోకాలు అవి కూడా పరిణామ క్రమంలో వాటంతట అవే వెళ్తూ ఉంటాయి. పరిణామ క్రమం నుంచి బయటకు వచ్చేసి మనం కూర్చొని మనం చాలా కష్టపడిపోతున్నామని అలసిపోయేటటువంటి నచ్చిపోయేటటువంటి చేతనత్వం ఒక మనిషిదే. అది అర్థం చేసుకోండి. ఎందుకు ఇంత స్పష్టంగా వాళ్ళు చెప్తారు అంటే, ఎంత నేను నటనే, ఏమి చేయటం నేను అలసిపోతున్నానంటున్నావు, ఆ బంధాలు ఉన్నాయంటావు, ఈ బంధాలు ఉన్నాయంటో, అంతా నటనే. ఏ బంధం లేదు, ఏ బంధము లేదు అన్నదానికి పెద్ద గ్యారంటీ ఏంటంటే, ఈ క్షణంలో నువ్వు తప్పని పడితే అంటే చచ్చిపోతే నీ బంధాలు ఏమవుతాయి, నీ బాధ్యతలు ఏమవుతాయి, నువ్వు ఇంత పూజలు కొడుతున్నావు కదా, నేను లేకపోతే కొంతలు ఎండిపోతాయి, అంటించి కొంతలు చచ్చిపోయాక నేను చేయలేవు. కానీ ఏం తప్పులు చెప్తాం మనం అంటే, వివేకహీనత అనేటటువంటి పరమ మూర్ఖత్వానికి ఉదాహరణ నాకు. అసలు ఏమీ వివేకం ఉండదు, చాలా వివేకవంతుడై మాట్లాడుతున్నాను అని మాట్లాడతాడు. ఎందుకంటే ఒక కథ ఎప్పుడు చెప్తూ ఉంటాను, మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, కథ చాలాసార్లు విని ఉంటారు. కానీ ఈ కథలు నేను ఎందుకు చెప్తానంటే, ఈ కథలు మీరు గుర్తొస్తే ముళ్ళు పుచ్చుకుంటే కనీసం ఒకసారి ఇలా అంటారు, మారతారో మారో నాకు తెలియదు, కానీ సీమితంగా మాత్రం కూర్చోరు. ఆ క్షణం రెండు రాజ్యాలు ఉన్నాయి, ఇరుగు పొరుగు రాజ్యాలు. ఇరుగు పొరుగు రాజ్యాలు అంటే గ్యారంటీగా శత్రువు లేదు, అంటే ప్రతి ఇరుగు పొరుగు ఒకే రాజ్యం అయిపోతాయి, శత్రువులు కాకపోతే. అంటే ఇరుగు పొరుగులో ఉండి వేరు వేరు రాజ్యాలుగా ఉన్నాయంటే ఖచ్చితంగా అవి శత్రువులే. కోవిడ్ వార్ జరుగుతుందా, హార్ట్ వార్ జరుగుతుందా అని వేరే విషయం. ఎవడు ప్లాన్ ఇచ్చాడు బయోకెమికల్ వార్ఫేర్ ఒకటి ఉంటుంది అని, బయోటెక్నాలజీ వాళ్ళు? ఇప్పుడు అక్కడికే వస్తుంది సైన్స్ అంతా కూడా, బయోటెక్నాలజీ అయితే ఏ చేయక్కర్లేదు, వాళ్ళు తాగే నీటిలో పిచ్చెక్కించే మందు కలిసేద్దాం, ఆ రాజ్యం కూడా పోతుంది అని కనిపించాడు. రాత్రికి రాత్రి వచ్చి బావులు ఉండేవి, అప్పుడు నీటి సరఫరా కేంద్రాలు లేవు. కానీ అన్ఫార్చునేట్ గా మంత్రి గారి బావి, రాజుగారి బావి నీళ్ళలో మందు కలపలేకపోయారు వాళ్ళు. మిగతా వాళ్ళందరి బావుల్లోనూ మందు కలిపారు. నెక్స్ట్ డే అందరూ నీళ్లు తాగారు, పిచ్చెత్తింది. పిచ్చెత్తండి ఎవరు? సమాచారం ఏంటంటే, ఈ పిచ్చెత్తిన మిగతా వాళ్ళందరికీ రాజుగారు, మంత్రి గారు పిచ్చివాళ్ళలా కనిపిస్తున్నారు. ఇప్పుడు రాజుగారు అక్కడ రాజ్యం చేయలేడు, మంత్రి అక్కడ రాజ్యం చేయలేడు. మరి రాజుగారు ఎప్పుడు మంత్రినే కదా అడుగుతాడు ఏం చేద్దాం అన్నాడు. రెండే సొల్యూషన్స్ ఉన్నాయండి, మనమైనా వాళ్ళ బావిలో నీళ్లు తాగేద్దాం, వాళ్ళలాగే మనం పిచ్చికి పోతాం. మనం అందరం ఆ పిచ్చి పనే చేస్తున్నాం, అందరిలాగా జీవించాలని కోరుకుంటారా తప్ప, అది తప్పు అని తెలిసినా మిగతా వాళ్ళలాగే జీవిస్తున్నాం అంటాం. మీరు ఆ సొల్యూషన్ తీసుకున్నారు, మంత్రి గారు చెప్పినటువంటి సొల్యూషన్. మానవ జాతి ఏ సొల్యూషన్ తీసుకుంది అంటే, మనం కూడా ఆ పిచ్చి ఎక్కిం చేసుకున్నాం. ఏం పిచ్చి ఎక్కిం చేసుకున్నాం మీకు అర్థమైపోయింది. లేకపోతే ఏం చేయాలి? పిచ్చివాళ్ళు అనిపించుకుంటూ ఉండండి వాళ్ళ చేత. అందుకనే రామకృష్ణ పరమహంసని ఏమన్నారు, పగలా ఠాకూర్ అన్నారు, వెంకయ్య స్వామిని ఏమన్నారు, అన్నాం మనం ఏదో వేరుగా ఉన్నామని అనుకోకండి. వీఆర్ డూయింగ్ ఇట్ నౌ. ఇప్పుడు కూడా మీరు అదే చేస్తారు. ఇప్పుడు బయటకెళ్ళి ఎవడైనా మాస్టర్ దగ్గర నేను ఉండిపోతాను అంటే నీకు పిచ్చి కిందిరా అంటారు. అంటారు అంటూ మీరు నాకు చెప్పక్కర్లే, మీరు ఎలాగో అంటారు ఇప్పుడు అనకపోయినా. వైపాయనం మందే నాకు పిచ్చెక్కటానికి నేను రెడీయే, అద్దం ఉండాలా,
దమ్మే అంటూ నాకు ఇప్పటికీ అర్థం కాలే. అందుకే రామకృష్ణ పరమహంస విపరీతంగా సిగ్గుపడిపోయాడు. ఆయన్ని త్యాగి అయిన ఎవడైనా అంటే నాకేంటిలా త్యాగం నాకు అర్థం కాదు, అక్కడికి వెళ్తే 100 రూపాయలు వస్తాయని చెప్తే, ఇక్కడుంటే నీకేమీ రాదని చెప్తే ఎక్కడికి వెళ్తాం మనం కదా. అక్కడ లాభం ఎక్కువ ఉందని చెప్పి నేను వెళ్ళాను. అక్కడ మీరు అసలు నిజమైనటువంటి త్యాగధనులు మీరు. అక్కడ మీరు మిమ్మల్ని మీరు వీపు తట్టుకోవచ్చు, మీరు నిజంగా త్యాగధనులు. అంత అద్భుతమైనటువంటిది. ఒక వారం రోజుల్లో ఈ గురు పరంపర అంతటినీ దాటి అందులో కలిసిపోవచ్చు అని చెప్తూ ఉంటే మాకు ఇప్పుడు వద్దులే, తర్వాత టైం ఉందంట. కానీ పిల్లవాడు పరీక్షకు చదువుకోకపోతుంటే వాటి వేడిపించేసి సాగుకుంటూ చదువుస్తారు. ఎందుకు పనికిరాని దద్దమ్మ చదువులకి. కానీ నిజమైన చదువు చదువుకోవడానికి మనలో ఏమీ ఆర్తి రావటం లేదు. ఆ ఆర్తి పుడితే అర్జునుడు, ఆ ఆర్తిని ఆచరణలో పెడితే అని తేడా. అర్జునుడు ఆర్తి ఉంది, ఆచరణ పెట్టేటటువంటి సాహసం రాలేదు. వ్యాసుడికి ఆచరణలో పెట్టగలిగే సాహసం ఉంది. ఆ కారణంలోనే 104 విధంగా చెప్పాడు అర్జుని. మరి 5 గురు పెళ్లి చేసుకున్నాం అండి, కుంతి దగ్గరకు వచ్చి చెప్పాడు. ఇవాళ చాలా దక్క భిక్ష దొరికింది. అంటే ఆవిడేముంది సొంతకోండి అందరూ అండి, ఇప్పుడు ఎలా తేల్చాలిగా, సమస్య వచ్చి పడిందిగా తేల్చాడు. ఆ తేల్చినటువంటి నిర్ణయము ఇప్పటికీ చాలా మందికి నచ్చదు, ఈ రోజుకి చాలా మందికి నచ్చదు. ఇచ్చేత బావిలో నీళ్ళు తాగిన వాళ్ళం కనుక, ఇచ్చెత్తిన వాళ్ళం కనుక, మతి లేని దద్దమ్మలం కనుక. కృష్ణుడు అప్పుడున్నాడు అక్కడ, దాసుడు చెప్పిన దాన్ని హర్షించాడు. దాసుడు కృష్ణుడు ఒప్పుకున్నాడు కనుక మనం ఒప్పుకుంటున్నాం తప్ప, మనస్ఫూర్తిగా మీలో ఎవరూ ఒప్పుకోవటం లేదు. ఇంతకంటే మన మతి భ్రమించింది కనుక దాన్ని మీరు అనలైజ్ చేసుకోండి. ఇప్పటికీ మీరు ఒప్పుకోరండి. ఏంటంటే తప్పదు ఏం చేస్తాం. ఆ కరెక్షన్ ఎప్పుడైతే వస్తుందో మీరు వ్యాసస్థితికి వెళ్తారు. కృష్ణం ద్వైపాయనం చేతనత్వ విజ్ఞానం చెప్తున్నాను నేను. ఇదే రాబోయే యుగంలో యూనివర్సిటీస్లో ఇదే పాఠాలుగా చెప్తారు. చెప్పకపోతే మానవ జాతికి నిష్కృతి లేదు, మేము వినము, నో ప్రాబ్లం. కానీ అర్జున స్థితిలో ఉన్నవాళ్ళు ఇప్పుడు చాలా మంది ఉన్నారు కనుక, వ్యాస స్థితికి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది కనుక ఇది కామన్ అవుతుంది. ఎలా అర్థమవుతుందో మీకు అంటే చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నా బాధ గుర్తు అనంతపూర్లో అక్కడ ఉన్నప్పుడు కూడా మా స్నేహితులు కొంతమంది అడుగుతుంటే నేను ఒకటే చెప్పామండి, ఎక్కువ మంది ఎవరికి సపోర్ట్ చేస్తారో వాళ్ళకి సపోర్ట్ చెయ్యకు. ఇదే నా ప్రిన్సిపల్ ఎప్పుడు కూడా. ఇకట ఎక్కువ మంది సపోర్ట్ చేశాడంటే ఖచ్చితంగా తప్ప, ఎక్కువ మందికి అది ఒప్పు అనిపిస్తుంది కదా. అందుకే ఆశ్రమంలో రష్ ఎక్కువ అయితే నాకు బీపీ వస్తుంది, గ్యారంటీగా బీపీ వస్తున్నాను. ఇంకేత ఎక్కువ మందికి ఇష్టపడుతున్నారు అంటే నేను ఎప్పుడు తప్పు చేశాను. ఎందుకంటే మీకు నచ్చకూడదు, మీకు ఏమనిపించాలి, ఇక్కడ పిచ్చివాళ్ళు ఉన్నారు అనిపించాలి. కాకపోతే చాలా మంచివాళ్ళు అనిపించింది అనుకోండి, మా వాళ్ళైనా తప్పు చేస్తున్నారు, నేనైనా తప్పు చేస్తున్నాను, ఎక్కడో అక్కడ నేను పిచ్చెక్కిస్తాను, పిచ్చెత్తుకుతుంది. పిచ్చి ఎవడికి ఎత్తుతుంది, బావిలో నీళ్లు తాగిన వాళ్ళకి. వ్యాసుడికి పిచ్చెక్కదు, వాడికి పిచ్చి ఎవడు ఎక్కించలేడు వాడికి. చాలా అర్థమవుతుందని అండికి ఆ భావ పరంపర అర్థం చేసుకోండి. ఎందుకు ఇది ఇంత స్పష్టంగా చెప్తున్నాను అంటే, ఇలాంటి సాధనలు ఇలాంటి దారి మార్చుకోవటం అంటారే, అది నవరాత్రులలోనే వస్తుంది. మీ ఇష్టం వచ్చినట్టు మీరు మార్చుకోవటానికి వీల్లేదు. అది రేపు 22 తారీఖున రాబోతుంది. సామూహికమైనటువంటి మార్పు. గణపతి అంటే గణము అంటే గ్రూప్స్, యాజ్ ఎ గ్రూప్ మీరు మారిపోకపోవచ్చు. ఎలక్షన్ టైంలో అప్పుడు మారుతూ ఉంటారు చూసారా, పార్టీ ఫిరాయించడానికి. అంటే మన ఋషులు చాలా ఎక్స్పర్ట్స్, పార్టీ ఎలా ఫిరాయించాలో కూడా చెప్పారు వాళ్ళు. ఎక్కడి నుంచి పార్టీ ఫిరాయిస్తున్నాం మనం, అర్జున స్థితి నుంచి ద్వైపాయన స్థితికి పార్టీ ఫిరాయించాలి. అంటే ఏమి చెయ్యాలో తెలియని అగమ్య గోచర స్థితి నుంచి ఖచ్చితంగా ఇదే చేసి తీరాలి అని నిర్ణయాత్మకమైనటువంటి బుద్ధి అర్జున స్థితి మనస్సు, వ్యాసస్థితి బుద్ధి. ఈ వ్యాసస్థితి ఒంటరిగా రాదు, దయచేసి అర్థం చేసుకోండి. ఒంటరిగా ఎందుకు రాదు అని చెప్తున్నాను, వ్యాసుడు భాగవతం రాయటానికి మహాభారతం రాయటానికి ఎవరి సహాయం అడిగాడు, గణపతి అంటే ఎవరని చెప్పాను నేను. సమూహం ఉంటేనే మహాభారతం రాయగలరు, కాదు మీరు సమూహం లేకపోతే మహాభారతము సృష్టించలేరు. ఇఫ్ యూ వాంట్ ఏ మహాభారత, మహాభారత అంటే మహాభారత యుద్ధం కాదు, ద గ్రేట్ ఇండియా, వసుధైక కుటుంబకం అనేటటువంటి మహాభారతాన్ని మనం రాయాలి అనుకుంటున్నాం. రాయాలి అనుకోవటం అంటే మార్చాలి అని కోరుకుంటున్నాం. ఇండిపెండెన్స్ డిక్లరేషన్, కాన్స్టిట్యూషన్ ఇవంతా మనం రాసుకుంటాం. ఎందుకు రాసుకుంటాం? ఆచరించటం కదా. మహాభారతం రాయాలి అని మనం కోరుకుంటున్నాం కనుక గణపతిని ఎలా ఉపయోగించుకోవాలో మీరు తెలియాలి అంటే సంవత్సరంలో ఆ ఒక్క రోజే మీరు మొదలెట్టగలరు. మిగతా రోజుల్లో మేము రాస్తాము, ఆ పిచ్చి పని మాత్రం చేయకండి. మిగతా రోజుల్లో మీరు చేయలేరు, యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్. పరీక్ష మిస్ అయ్యారు మీరు, ఇయర్ ఎండ్ ఎగ్జామినేషన్స్ పెట్టేయండి మాస్టర్, నేను రాసిస్తానని వైస్ ఛాన్సలర్ దగ్గరికి వెళ్తే ఏమంటాడు? యూ వెయిట్ అంటాడు. మళ్ళీ గణపతులు రావాలి, మళ్ళీ ఓ సమూహం ఏర్పడాలి. ఇంతమంది కలిసి పరీక్ష రాస్తాం అంటేనే పరీక్ష కండక్ట్ చేయబడుతుంది, కానీ మేము ఒక్కడి కోసము ఎప్పుడు ఎక్కడా పరీక్షలు కండక్ట్ చేయబడవు. నేచర్లో ఉన్న నియమమే అది, మేము ఒక్కడి కోసం ఏం జరగదు. మహాభారతాన్ని మీరు తిరిగి నిర్మించాలి అనుకుంటున్నటువంటి దమ్మున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే 22వ తారీఖు రండి ఇక్కడికి. ఎలా రాయాలో నేర్చుకుందాం. దానికి బేసిస్ ఏంటి? అర్జున స్థితి నుంచి ద్వైపాయన స్థితికి రావాలంటే ఏంటి? మీరు నిర్ణయం చేసుకోగలగాలి, భౌతిక జగత్తులో నా శాయశక్తుల జీవించడానికి ట్రై చేస్తాను, ఎంత ఉంటే అంతే, ఇంకా దాని గురించి నేను ఎక్కువ టైం వేస్ట్ చేసుకోను, మిగతా టైం అంతా దేనికి ఉపయోగిస్తాను, నేను ద్వైపాయన స్థితికి ఉపయోగిస్తాను అనేటటువంటి ముందు నిర్ణయం రావాలి. ఆ నిర్ణయానికి మళ్ళా మీరు బావిలో నీళ్లు తాగింటే పక్కవాడి సలహా అడుగుతారు. పక్కవాడు వెళ్ళాడే ఏం చెప్తాడు? నీకు మతిపోయిందా అని అడుగుతాడు. గ్యారంటీగా అదే అడుగుతాడు. మేము ఈ పని చేయబోతున్నాం అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏం చేశాడు? నీకు బుద్ధి ఉందా అని అడుగుతాడు. ఎందుకంటే వాడికి బుద్ధి లేదు కనుక. బుద్ధి ఉందా అని అడిగేటటువంటి ప్రశ్న ఎప్పుడైనా ఎప్పుడు వస్తుంది అంటే బుద్ధి లేనివాడు ఆ ప్రశ్న వేస్తాడు. చాలా జాగ్రత్తగా దాంట్లో ఉన్న అండర్లైయింగ్ పొటెన్సీని అర్థం చేసుకోండి. బుద్ధి నీకు ఉన్నదా అని ఎవడు అడుగుతాడు అంటే బుద్ధి లేనివాడే అడుగుతాడు. బుద్ధి ఉన్నవాడికి ప్రతి చోట జ్ఞానం కనిపిస్తుంది, సర్వత్రా. ఇచ్చేవాళ్ళు కూడా వాడికి జ్ఞానం కనిపిస్తుంది. ఎలాగన్నది మీరు ఆలోచించండి అది. కానీ చేతనత్వ స్థితి అర్థం చేసుకోండి. భారతదేశం మారటమే కాదు, మొత్తము మానవ జాతి మారాలి అంటే ఈ ఒక్క శ్లోకం మీకు కంటతా ఉంటే చాలు. కృష్ణం ద్వైపాయనం, ఏది చెయ్యాలో అది నిర్ణయం చేసుకున్న తర్వాత ఏం చేయాలి? ఆ నిర్ణయాన్ని అమలులో పెట్టాలి. అమలులో పెడితే వాడు ఏమవుతాడు? కృష్ణం వందే వ్రజప్రియం, ఆ స్థితికి వెళ్తాడు. వ్యాసుడు కాస్త వ్రజప్రియుడుగా మారుతాడు. వ్రజము అంటే ఆవులు మేసేటటువంటి చోటు అని అర్థం సంస్కృతంలో. వ్రజదేశము, వ్రజభూమి, గోశాల అంటున్నట్టు అనమాట. అరేబియా ఉంది కదా, అరేబియా అనేది అరువు అనే బాట కూడా గుర్రములు దొరికే చోటు అని అర్థం. అరేబియా అంటే అర్థం అరేబియన్ హార్సెస్ ఇప్పటికీ పేరు కదా. గుర్రాలలో చాలా మంచి గుర్రాలు ఎక్కడంటే అరేబియన్ హార్సెస్. అలాగే వ్రజకిశోరం అంటే ఆవుల మందలు తిరిగేటటువంటి చోటు ఉన్నవాడుగా మారుతాడు. ఆ చేతనత్వ స్థితులు అర్థం చేసుకోండి. అది మీలో ఉన్నటువంటి మనస్సు గురించి చెప్పాను కదా. మనస్సు అంటే ఏంటి? అర్జున స్థితి, అనిశ్చయాత్మక స్థితి, నిర్ణయించుకోలేనటువంటి స్థితి. కానీ తెలుసు, ఇది చేస్తే ఈ లాభాలు ఉన్నాయి, ఇది చేస్తే ఈ లాభాలు ఉన్నాయి. ఏది ఎక్కువ లాభమో నిర్ణయించుకోలేనటువంటి స్థితి, నిద్రపోయేటటువంటి స్థితి మాత్రం కాదు. వ్యాస స్థితి ఏమైంది? నిర్ణయించుకోగలిగేటువంటి స్థితి. ఏది ఎక్కువ మంచిదో నిర్ణయించుకుని దాని ప్రకారం వెళ్ళేటటువంటి స్థితి బుద్ధి. నిర్ణయించుకున్న తర్వాత దాన్ని ఆచరణలో పెట్టాలి కదా. ఆచరణలో పెట్టగలిగేటటువంటి స్థితి వ్రజప్రియం, కృష్ణుడి యొక్క స్థితి, గోపాలకుడి యొక్క స్థితి. అంటే అన్ని ఇంద్రియాలు కూడా నీ కంట్రోల్లో ఉన్నాయి. వ్యాసుడికి కూడా కంట్రోల్లో లేవు, మనకంటే చాలా గొప్పవాడు, అది వేరే విషయం. నేను చాలాసార్లు ఉదాహరణ చెప్తాను కదా, మహాత్ముల్ని పెద్దల్ని మనం కించపరిచేటటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి మనం. ఇంచేత గవాస్కర్ షాట్ కొడతాడు క్రికెట్లో, క్యాచ్ ఇచ్చాడు అవుట్ అయిపోయాడు. మనం చూస్తూ ఉంటాం ఇక్కడ నుంచి, ఏమంటాం? చెత్త షాట్ కొట్టాడు అంటే నువ్వు గవాస్కర్ కంటే గొప్పవాడివా? గొప్పవాడు గవాస్కర్ కండి, అసలు మనం బ్యాట్ పట్టుకోవటమే రాదు కదా. కానీ గవాస్కర్ లెవెల్ గవాస్కరే, కానీ ఆ ఒక్క పాయింట్ కరెక్ట్ గా లేదు అనిపించడంలో తప్పు లేదు. కానీ ఆ మాట అన్నందువల్ల గవాస్కర్ యొక్క స్థితి ఏమీ తగ్గదు. అలాగే వ్యాసుడు కూడా ఒక చిన్న తప్పు చేశాడు అని నేను చెప్పినప్పుడు వ్యాసుడి యొక్క స్థితిని నేను కంచపరచడం లేదు. మీరు కూడా ఈ తప్పుని ఎత్తి చూపించుకోకండి. ఏం చేశాడు తప్పక్కడ? కొడుకు పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోతూ ఉంటే ఆర్చడు. విరహ కాక రాజుహావా అని నాకు కింద శ్లోకాల్లోనే ఉంది, చాలా జాగ్రత్తగా రాస్తారు. కాన్షియస్నెస్ టెక్నాలజీ ఇది విజ్ఞానం కదా, ఏ పాయింట్ వదలలేదు. ఇంకేత ఆ ఒక్క క్షణంలో అతని ఇంద్రియాలలో కూడా కొంచెం ప్రకంపనలు వచ్చాయి. కృష్ణుడికి అది రాదు. కృష్ణ చేతనత్వంలో ఏది ఉచితమో ఏది అనుచితమో నిర్ణయం చేసుకున్న తర్వాత వాడు ఎవడైనా సరే, ఆఖరికి చాలా ప్రేమ పాత్రుడైనటువంటి అర్జునుడు కొడుకైనా సరే చంపేయంటాడు. చంపేశాక ఏం చెప్పాడు? చంపకపోతే నేను చస్తానన్నాడు. మీకు తెలుసా కదంతా, చదవాలి భారత మహాభారతాలు. లబ్ధి ఒక్క శ్లోకంలోనే ఇవాళ టైం అయిపోతుంది. కానీ ఆ స్టాండర్డ్ శ్లోకంగా ఎందుకు వాళ్ళు ఎత్తి పెట్టుకున్నారు, దీన్ని కంటతా పట్టమని చెప్తున్నాను నేను. మీరు ఈ శ్లోకాన్ని మీరు కంటతా పట్టేస్తే భాగవతం యొక్క పట్టు మీ చేతిలో ఉంటుంది. కంసుణ్ణి చంపాడు. కర్మ కర్మే, ఎవరికైనా కృష్ణుడికైనా కర్మ కర్మే. కంసుణ్ణి చంపినటువంటి కర్మ వల్ల ఏమో వాళ్ళ కృష్ణుడు ఏ విధంగా అయితే కంసుడు చచ్చిపోయాడో అదే విధంగా కృష్ణుడు చావాలి. అభిమన్యుణ్ణి కనుక బతకనిచ్చి ఉంటే కృష్ణుడికి ఆ చావు పట్టి ఉండేది. ఆ సైన్స్ ఆఫ్ నాటు కోసుకో నాటు కోసుకో ఇవంతా మీరు రీసెర్చ్ చేయాలి భాగవతంలో. ఇదంతా చేయటానికి మాకు టైం ఎక్కడుంది? మన ముందు అడుక్కు తినే విద్య నేర్చుకునివ్వండి. నేను నేర్చుకోవాలి, నా పిల్లలకి నేర్పాలి. ఏంటి అడుక్కు తినే విద్య? కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ సైన్స్, ఇదంతా అడుక్కు తినే విద్యలు అని నేను ఎందుకు గ్యారంటీగా బల్లకొద్ది చెప్పగలను అంటే తర్వాత ఉద్యోగం దొరకటం లేదు మాస్టర్ అని అడుక్కుంటూ నా దగ్గరికే వచ్చారు చాలామంది. అదంతా చదివి మళ్ళా వాళ్ళు ఏమంటారంటే ఉద్దేహి, నా ఉద్యోగం ఇప్పించండి మాస్టర్. నాయన నువ్వు ఈ టెక్నాలజీ అదే నేర్చుకున్నావు కదా, నువ్వే కంపెనీ ఒకటి పెట్టుకోవచ్చు కదా. వాడు పెట్టుకోడు, వాడు ఎవడో కంప్యూటర్ పెట్టి ఉంటే వాడి దగ్గర వీడు చేరతానంటాడు. నీకు అర్థం చేసుకోండి, ఇటు తల్లిదండ్రులకి బుద్ధి లేదు, ఇటు పిల్లలకి బుద్ధి లేదు. ఇద్దరు దద్దమ్మలే, ఇద్దరు ఒకే బావి నీళ్లు తాగి పిచ్చెక్కిన వాళ్ళు. అది చాలా జాగ్రత్తగా ఆ కథలు గుర్తుంచుకోండి. మీ పిచ్చితనం మీకే కనిపించి నవ్వుకుంటూ ఉంటారు మీరు. అది బ్రేక్ చేయగలగాలి. మనమే బ్రేక్ చేయలేకపోతే ఇంకోడు బ్రేక్ చేస్తాడు. ఇది చేసి చూపించాలి. కానీ చేసి చూపించే దాంట్లో ఋషులు మనకు ఆదర్శం. ఎక్కడికో వెళ్ళిపోయి చేసేస్తామని కాదు, మీరు ఎక్కడున్నారో అక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఇవాళ కొత్త అఖండ జ్యోతిలో గురువు గారు ఒక అతని మిత్రులు రాశారు, ఇప్పుడే చదివాను నేను ఇక్కడికి రాబోతున్నా. ఒకడు ఉత్తరం రాశాడు, కాంగ్రెస్ లో ఉన్నానండి నేను, 1949లో రాశాడు గురువు గారికి ఆయన ఉత్తరం. అది అప్పటి ఉత్తరం సంగతి చెప్తున్నాను నేను. ఇలా అయిపోయింది కాంగ్రెస్ భ్రష్టు పట్టింది. 1949కే వాడు భ్రష్టు పట్టిందని రాశాడు. మనం ఇంకా ఇప్పటికే భ్రష్టు పట్టింది అనుకోవటం లే. ఇంచేత ఒకే బావిలో నీళ్లు తాగాం కనుక అది ఎప్పుడు గుర్తుంచుకోండి. అందుకు ఈ కథ చెప్పాను నేను మీకు. అసలు ఆ వాడు పిచ్చెత్తిపోయింది అనేటటువంటి పిచ్చి మీకు ఎందుకు ఎత్తటం లేదంటే మీరు భ్రష్టు పట్టింది కనుక. అంచేత ఏం చేయాలి? ముందు ఆ విషయాన్ని మీరు కట్టాలి, బయటకి కడిగేసుకోవాలి. మీరు ఇతను రాశాడు గురువు గారికి, కాంగ్రెస్ లో ఉన్నాను నేను, ఇదంతా చేద్దాం అనుకుంటున్నాను అని ఒక 10-15 సంఘటనలు ఎత్తి రాశాడు గురువు గారికి. కష్టపట్టిపోయింది కాంగ్రెస్ వాళ్ళ వల్ల ఏమీ అవదు. కానీ ఏ ఎవరి వల్ల ఏమీ అవదు, నువ్వు ఎక్కడున్నావో అక్కడ నాలుగు రాళ్లు వెనకేసుకో ఆయన రాసిన ఉత్తరం. తర్వాత చూపించండి ఆ ఉత్తరం చదువుకోండి, మనందరికీ ఈనాటికీ వర్తిస్తుంది. ఋషి వాక్కులు కదా, నాలుగు రాళ్లు నువ్వు వెనకేసుకో కానీ నేను చెప్పిన మార్గాన్ని మరవకు. ఎప్పుడైనా అవకాశం వచ్చి గణపతులు మీరు అవ్వగలిగితే కలిసి పనిచేయగలిగితే. ఆయన 49లో అవుతున్నా రాశాడు, 85లో నాలుగు రోజులు ఆయన మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. ఎందుకంటే కలిసి మనుషులు లేదని. అప్పటికి ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు తేడా వచ్చింది? 49, 85 అంటే 40 ఏళ్ళు రఫ్గా. నాలుగు రోజులు ఆయన ఆహారాన్ని మానేశారు. ఆయన ఏంటి ఇదా నేను చేసింది ఇన్ని అంటే అప్పుడు మాతాజీ చెప్పింది సార్, నువ్వు నేర్పింది ఏంటి, వాళ్ళు చేస్తేనే చేయకపోతే నేను చేసుకుంటా పో అంటే, ఆయన అప్పుడు పంచ వీరభద్ర సాధన చేసుకుని మనుష్యుని ఇక్కడ ఎలా సమీకరించాడో దేవతాశక్తులను అలా సమీకరించి పెట్టాడు. అక్కడ మనుషులే కలవలేకపోతే దేవత మే అంటే ఏంటంటారో తెలుసా నాతో మనుషులు, అది అది చెప్పేయండి మాస్టర్, మేము పంచవీరభద్ర సాధన చేసేస్తా ఉంటారు. ఒకే బావి నీళ్లు కదా, మనం చేయగలమో చేయలేమో చూసుకోము. గురువు గారు పంచవీరభద్ర సాధన చేశారు కనుక మేము చేసేస్తాం. నువ్వు ఎలా చేస్తావు, ఇక్కడే కలవలేకుండా ఉన్నవాడు దేవతలతో ఏం కొలుస్తుంది? కృష్ణం వందే వ్రజప్రియం గురించి చెప్తున్నాను. కృష్ణుడు మొత్తము వ్రజలోకంలో చేసినటువంటిదంతా కూడా కలిసి ఉండటమే. కలిసి ఉంటే వేలు ముద్రగాళ్ళైనటువంటి 10-15 ఏళ్ల వయసు ఇంకా చిన్నపిల్లలైనటువంటి వాళ్ళు కూడా ఇంద్రుణ్ణి ఎదిరించవచ్చు. ఇంద్రుడవుడు దేవతల యొక్క రాజు. దేవతల యొక్క రాజు ని ఎవరు ఎదిరించారు? ఈ పిల్లలు ఎదిరించారు. మనం దేవతల యొక్క రాజుని ఎదిరించటమా? ముందు దేవతల్ని అడుక్కోకుండా ఉంటే చాలు. మనం రిపీటెడ్ గా చెప్తున్నాను నేను అదే, దేవతల్ని అక్కడ రాసి కూడా ఉంది, దేవతల్ని మీరు అడుక్కోకండి దయచేసి. దేవతల్ని ఏం చేయాలి? మీరు శాసించాలి. అడుక్కునే వాళ్ళకి శాసించే బుద్ధి ఎలా వస్తుంది మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎందువల్ల రాదు? ఒకే బావిలో నీళ్ళు తాగాం కనుక. మీరు అది రిపీటెడ్ గా గుర్తుంచుకోండి. ఆ కథ ఎందుకు చెప్తాను నేను చెప్తే మీకు ప్రతి క్షణం గుర్తొస్తూ ఉంటుంది. మీరు ఎక్కడ ఎక్కడ తప్పు చేసినా మీకు గుర్తొచ్చేస్తుంది. దీనికి కారణం ఏంటి? అప్పుడు మళ్ళీ మీరు హాయిగా ఉండొచ్చు. మీ తప్పు కాదు కదా అది, ఎవరు తప్పని? మీ ఇష్టం. మీరు ఎలా ఇష్టం దాటే వెళ్తుందండి, దాటదలుచుకుందామండి. కృష్ణుడు అంటే అర్థం ఏంటంటే ఇంద్రియాలు ఎట్టి పరిస్థితుల్లోనూ
3 గంటలు 4 గంటలు తపస్సు చేస్తాను, మంత్రజపం చేస్తాను అని అన్నాడు ఒకడు కాశీలో. నాకు దుర్గా మంత్రం ఇచ్చినటువంటి గురువు గారి దగ్గర తక్షణమే మంత్రం మానే అన్నాడు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అప్పుడు నాకు అర్థం కాలే. ఇప్పుడు 16 ఏళ్ళు 17 ఏళ్ళు ఉంటాయి నాకు. అస్సీ ఘాట్లో దుర్గా మంత్రం ఇచ్చినటువంటి ఆయన ఎలాంటి ఆయన అంటే, అక్కడ ఘాట్లో కూర్చొని చేసుకునేవాడు, నది అలా ప్రవేశిస్తూ ఉండేది, పక్కన ఒంగితే నీళ్ళు అమ్ముతాయి, వరదలు వస్తే మునిగిపోయేవాడు అందులో. ఆయన పైకి వెళ్ళిపోయేది ఎక్కడికో, వరదలంతా పోయాక ఆయన మట్టిలో కూరుకుపోయి ఉండేవాడు. అప్పుడు అందరూ వచ్చి ఆయన తీస్తే ఆయన అక్కడే ఉండేవాడు. మళ్ళా కంటిన్యూ. ఆయన దగ్గరికి మంత్రోపదేశం తీసుకున్నటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. చాలా బాగుంది స్వామి, 3-4 గంటలు కూర్చొని సాధన చేయగలుగుతున్నాను అన్నాడు. తక్షణం మానే అన్నాడు. తర్వాత నాకు అర్థమైంది పిహెచ్డీ అది చేస్తున్నప్పుడు ఎందుకు మానేయమన్నాడంటే, నీకు రుచి కలిగి చేసింది బంధమే. నువ్వు పశువువే, నువ్వు ఆ రుచి కట్టబడ్డావు. వీడు తాగుడికి ఎలా బానిస అయ్యాడో నువ్వు జపం చేయకపోతే చేయలేవు. మీరు చూసుకోండి, చాలా మంది జపం చేయలేకపోతే నాకు చాలా బాధగా ఉంది మాస్టరు, నువ్వు ఆ బావిలో నీళ్లు తాగావు. ఆ పిచ్చి వదిలేసుకోండి మీరు. అంతేకాకపోతే జపం చేసుకోవటం వదిలేయవచ్చా? అదా నేను చెప్పింది. మీరు ఆ పిచ్చి ఆ బావిలో నీళ్లు తాగితే ఇలాంటి రియాక్షన్సే వస్తాయి. అంచేత ప్రతి చోట ఆ కథ గుర్తుంచుకోమని చెప్పేనందుకు. ఆ కథలు యూనివర్సల్ కథలు. అవి మంత్రజపం మానేయమన్నాడు. ఇంచేత నువ్వు దేనికి బంధితుడు కాకూడదు. మంత్రజపానికి బంధితుడు అయిపోతే అక్కడ బంధమే నీకు. వివేకానంద దాన్ని అనేవాడు, చైన్ ఇనపదవుతేనే బంగారాన్ని అవుతేనే. నన్ను బంగారం తాళతో కట్టాడు తెలుసా? ఖైదీ ఉన్నాడు ఒకడు, మాట్లాడుకుంటున్నారు. ఎవడు గొప్ప అంటే, నిన్ను ఇనుప సంకెళ్ళు వేశారయ్యా, నాకు బంగారు సంకెళ్ళు వేశాను. జైల్లో ఉన్న వాడికి వాడికి బయటవాడు ఎవడో బంగారు ఇనుప సంకెళ్ళు వేశాడు. నువ్వేం చేసుకుంటున్నావు? నువ్వే బంగారు సంకెళ్ళు వేసుకుని పోజు కొడుతున్నావు, నేను ఎంత గొప్ప వాడినో తెలుసా అని. ఎవడు మహామూర్ఖలో ఆలోచించుకోండి మీరు. ఎందువల్ల అలాంటి ఆలోచనలు వస్తున్నాయి? ఎన్ని రకాల బావిలో నీళ్లు తాగిస్తున్నానో మీరు చూసుకోండి. అది పిల్లవాడి కోసమనో వాడి కోసం, చిన్న చిన్న అలవాట్ల దగ్గర నుంచి పెద్ద పెద్ద అలవాట్లన్నీ మీకు బంధాలే. ఏదైనా సరే అది 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 కృష్ణుడు చెప్పింది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశుచ. ఏది ధర్మమో ఏది అధర్మమో నువ్వు నిర్ణయించుకోలేవు, నేను నిర్ణయించుకుంటాను అని మీరు డిస్కస్ చేస్తారు. తమాషా అది. అసలు యూ కాంట్ ఆస్క్ ఇట్, హౌ కెన్ యూ డిసైడ్ ఇట్? ధర్మధర్మాలు నువ్వు డిసైడ్ చేసేటటువంటి శక్తి మనకు లేదు. ధర్మధర్మాలు ఎవరు నిర్ణయించాలి? ఆ దేశకాల పరిస్థితుల్లో పుట్టినటువంటి గురువులు. మళ్ళా 5000 సంవత్సరాల కిందట పుట్టినటువంటి గురువు మీకు చెప్పలేడు. సాయి చరిత్ర చదువుతున్నప్పుడు, గురు చరిత్ర చదువుతున్నప్పుడు ఈ కన్ఫ్యూజన్ వస్తుంది చాలా మందికి, ముఖ్యంగా స్త్రీలకు వస్తుంది కన్ఫ్యూజన్. ఎక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది? కొన్ని రోజులు వాళ్ళని భాగవతం చదవద్దనో, ఇది చదవద్దనో, దేవాలయాలకి రావద్దనో చెప్తారు. గురువే చెప్పాడు అక్కడ. ఈ కాలం గురువులు ఏం చెప్తున్నారు? రావచ్చు అని చెప్తున్నారు. ఇంతకీ ఏది ధర్మం? నువ్వు నిర్ణయించుకోవడానికి, అది గుర్తుంచుకోండి. మీరు నిర్ణయించుకోకండి, మీకు నచ్చితే చేయండి, నచ్చకపోతే మానేయండి, అది వేరే విషయం. కానీ నిర్ణయించే హక్కు గురువులకు ఉంది. గాయత్రి అందరూ చేయొచ్చు, గాయత్రి చేయకూడదు గురువులే చెప్పారు. ఆ కాలపు గురువులేమో గాయత్రి అందరూ చేయకూడదు అన్నారు. ఈ కాలపు గురువులు ఏం చేస్తున్నారు? నువ్వు అసలు పుట్టిందే గాయత్రి చేయటానుకుంటున్నారు. మానవ శరీరంలో ఉందంటే ఎవరిది నమ్మాలి? మనస్సు పెట్టి ఆ క్వశ్చన్ వేయొద్దు అని నేర్చుకోండి. అది కృష్ణుడు చెప్పింది, సర్వధర్మాన్ పరిచర్య మామేకం శరణం గజ. నేను ఏం చెప్పాను? నేనంటే శరీరం ఉన్నటువంటి వాడు కాదు. ఆ గురు సత్తా ఏదైతే అనేక రూపాలలో దిగి వచ్చిందో, వాళ్ళు ఆ దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా మీరు ఎలా జీవించాలో చెప్పారు వాళ్ళు. నువ్వు జీవించావా? ఓకే. జీవించలేదు, ఎందుకు జీవించలేకపోతున్నావు? బావిలో నీళ్ళు తాగా కనుక. గురువులు చెప్పినట్టు ఎందుకు జీవించలేకపోతున్నావు చెప్పండి, ఎందుకు చేస్తున్నావు? అంతే, అర్థమైందా? అంచేత ఏం చేయాలి? ఆ గురువులు తాగినటువంటి బావిలో నీళ్లు తాగుదాం మనం, అప్పుడు వాళ్ళ అలా ప్రవర్తిస్తాం. అప్పుడు అది కృష్ణం వందే వ్రజ ప్రియమవుతుంది. అప్పుడు ఏమవుతారు మీరు? కృష్ణం నారాయణం వందే. ఏ చేతనత్వం అయితే అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవేనా అనేటటువంటి ఆ అఖండ చేతనత్వంలో మీరు లీనమైపోతారు. ఇది భాగవతానికి బేసిస్. నిరంతరము మీరు ఈ శ్లోకాన్ని గుర్తుంచుకుంటూ ఉండండి. అందుకని దీన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తాను నేను. రిపీట్ ఎందుకు చేస్తున్నాను అంటే మీరు మారాలి అలాగా. కాదండి, ఈ బావిలో నీళ్ళే మీకు నచ్చాయి అంటే మీరు మారలేదు. కనీసము ఆ వ్యధ మీలో పుట్టుకొస్తే ఏంటి మీకు పుట్టుకు రావాల్సింది? ఇక్కడ ఎంత ఉచ్చ స్థితిలో నేను ఎదిగినా అసంపూర్ణమైనటువంటి ఖండితమైనటువంటి వ్యక్తిత్వాన్నే, అఖండమైనటువంటి చేతనత్వ స్థితి నాకు రాదు. ఈ జగత్తులో ఎక్కువ మంది ఏది నమ్ముతున్నారో అది తప్పు. మరి ఉచితము అనుచితము ఏది మళ్ళా నువ్వు నిర్ణయించుకోవద్దు. దయచేసి నువ్వు చేసుకున్నటువంటి నిర్ణయము ఆ గురు పరంపరలో ఎవరో ఒకళ్ళు చెప్పిన దానికి ట్యూనై ఉండాలి. సినీకైనా ట్యూనై ఉండాలి, బ్యారెస్టీకైనా ట్యూనై ఉండాలి, లారీ మాషేకైనా ట్యూనై ఉండాలి. లారీ మాషే పక్కన యోగానందకైనా ఉండాలి. శ్రీరామ్ శర్మాచార్య, భగవతీదేవి శర్మ, రామకృష్ణ పరమహంస, శారదామాత, షిర్డీ సాయి, సత్యసాయి, అరవిందో, ఇది అంతా కలిపితే వచ్చేటటువంటి అఖండమైనటువంటి చేతనత్వాన్ని కృష్ణ చేతనత్వం అంటారు. మళ్ళా కృష్ణుడు అనేటటువంటి ఒక వ్యక్తిని ద్వాపరయుగంలో పుట్టాడు అని అనుకోవద్దు. ఇది మనసులో గుర్తుంచుకుని నాతో పాటు ఈ శ్లోకాన్ని 3 సార్లు చదవండి. కృష్ణం నారాయణం వందే, కృష్ణం వందే వ్రజప్రియం, కృష్ణం ద్వైపాయనం వందే, కృష్ణం వందే పృథాసుతం.